శ్రీ భమ్మెరపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ప్రథమస్కందం కథాసారం. సమస్తమైన అరణ్యాలలో అగ్రగణ్యమైనది, మిక్కిలి పుణ్యప్రదమైనది నైమిషారణ్యం. అది పుష్పఫల సముదాయంతో కూడినది, సమస్త మునీశ్వరులచే ప్రశంసించబడినది, అత్యంత ప్రశాంతమైనది అయిన విష్ణుక్షేత్రం కూడా. పూర్వం శౌనకాది మహర్షులందరూ చేరి విష్ణు సాయుధ్యం పొందడానికి 1000 సంవత్సరాలు పట్టే సత్రయాగాన్ని చేస్తుండగా ఒకనాడు వేదవ్యాస మహర్షి శిష్యుడు, రోమహర్షణుని పుత్రుడు, సుప్రసిద్ధ పౌరాణికుడు, ఉగ్రశ్రవసుడు అనే పేరు గల సూత మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ మహర్షులందరూ సూతుని ఆహ్వానించి అతని గుణగణాలను ప్రశంసించి ఈ విధంగా వేడుకున్నారు. మహాజ్ఞాని, మహానుభావ సూత మహర్షి, వేదవ్యాసాది మేధావులు మహామునులు దర్శించిన వేదశాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాలన్నింటినీ నీవు లోతుగా అవగాహన చేసుకున్నవాడు. ఈ కలికాలంలో మానవులు మందబుద్ధులై అల్పాయుష్కులు, భోగలాలసులు, సోమరులు, రోగగ్రస్తులు, అభాగ్యులు, మోక్షాసక్తి లేనివారు అవటం చేత వేదశాస్త్రాలను పఠించి ఆ ధర్మాలను పాటించి సత్కర్మలను ఆచరించడానికి అసమర్థులై ఉంటారు. అలాంటి వారిని తరింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మని దివ్యగాథాశ్రవణమే ఏకైక మార్గమని విన్నాము. పుణ్యశ్లోకుడైన శ్రీమన్నారాయణ పుణ్యకథలను వినిపించి మా జన్మలను సార్థకం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంకా కలియుగంలో మానవులు చాలా ఈతి బాధలకు లోనై హరిషడ్వర్గాలచే పీడింపబడతారు. శ్రీకృష్ణావతారం పరిసమాప్తమైన తరువాత ధర్మం క్షీణించి ప్రజల అజ్ఞానాంధకారంలో చిక్కుకుంటారు. దీనికి తగిన తరుణోపాయాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాము అని ఇలా శౌనకాది మహామునులు వేడుకోగా సూత మహర్షి సంతోషించిన వాడై ముందుగా సుఖయోగికి, నరనారాయణ ఋషులకు, పురుషోత్తముడైన శ్రీకృష్ణునికి, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి, బ్రహ్మదేవునికు నమస్కరించి ఇలా చెప్పసాగాడు. పుణ్యాత్ములైన ఓ మునీశ్వరులారా, శ్రీకృష్ణుని కథలను వినాలనే మీ కోరిక మీకు సర్వశుభాలను కలిగించేది. భగవానుని ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ ఉంటే సంసారాది బంధాల నుండి విముక్తి కలిగి మోక్షాన్ని పొందవచ్చు. భక్తులు కీర్తించే తన చరిత్రలను, వారు పాడే తన కీర్తనలను వింటూ సర్వంతర్యామి అయిన శ్రీకృష్ణుడు తన్మయుడవుతాడు. వారిలోని భక్తి పెరుగుతున్న కొద్దీ కామక్రోధాదులు క్షీణించి పరిశుద్ధులై బుద్ధి వికసించి భగవంతుని తత్వం ప్రకాశిస్తుంది. అద్వితీయమైన అవ్యక్త పరమాత్మ తన మాయాశక్తిచే త్రిమూర్తులుగా, వివిధత్వంతో కూడిన జగత్తుగా వ్యక్తమవుతాడు. ఆ పరమాత్మను దర్శించడమే మానవుల యొక్క పరమలక్ష్యం. ఈ పరమాత్మయే సకల చరాచర సృష్టి స్థితిలయకారాల్య కార్యాలను నిర్వహిస్తూ అనేక రూపాలలో అవతరిస్తూ పరిపాలిస్తుంటాడు. ఈ భగవంతుని అవతారగాతల సంకలనమైన భాగవతాన్ని విని మానవుడు తరించగలడు. పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడే గరికపోచి నుండి బ్రహ్మపర్యంతం సకల జీవరాశులను సృష్టించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, తిర్యక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరాలు అంటే చలనం లేనివి అనే 4 వర్గాలు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుష భేదాలు, సత్వ, రజ, స్తమోగుణాలు భేదాలు ఏర్పడ్డాయి. మనుష్యజాతిని క్రమబద్ధీకరించడానికి ఆశ్రమధర్మ భేదాలు, వర్ణ విభజనలు, వారి మనుగడకు పురుషార్థాలు నిర్దేశించబడ్డాయి. ఆ పురుషార్థాలను సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను వెలువరింపజేశాడు. ఆ జ్ఞానాన్ని నేరుగా పొందడానికి సామాన్యులకు సాధ్యం కాదు. కనుక భగవంతుడే వేదవ్యాసునిగా అవతరించి వేద విజ్ఞానాన్ని ఒక చోట చేర్చి విపులీకరించి కర్మకాండలతో కూడుకున్న పూర్వభాగానికి తన శిష్యుడైన జైమినిచే పూర్వమీమాంసా సూత్రాలు రాయించి జ్ఞానభాగమైన ఉత్తర భాగానికి తానే బ్రహ్మసూత్రాలను రచించాడు. అందులోనూ పూర్వభాగానికి వివరణగా పంచమవేదమనబడే మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్భాగవతాన్ని రచించి వాటిలో వేదసారాన్నంతా సులభంగా అర్థమయ్యేటట్లు పొందుపరిచాడు. సృష్టించాలనే సంకల్పం కలిగినప్పుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుని శరీరంలో ఉండే జీవుని చేరి జగత్తును సృష్టిస్తాడు. ఉపసంహారం చేయదలుచుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివునిలో నుండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తు యొక్క రక్షణ పోషణ కార్యాన్ని సత్వగుణ ప్రధానమైన విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు. వేదాలలో నిర్దేశింపబడిన వాసుదేవుడే సృష్టికి పూర్వముందున్న పరమాత్మ. భగవానుడు అతడు సమస్త జీవుల దశేంద్రియ మనస్సులతోనూ పంచభూతాలతోనూ కూడి విరాట్ పురుషునిగా వెలసి అనిరుద్ధుడు అనబడి నీటిలో యోగ నిద్రలో శయనించి తన నాభీహ్రదం నుండి పద్మాన్ని సృష్టింపగా ఆ పద్మం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. 1000 శిరస్సులతో సహస్ర అవయవాలతో దివ్యాభరణాలతో ప్రకాశించే అనిరుద్ధ భగవానుని దివ్యదేహం నుంచి సనక సనందనాది నలుగురు కుమారులు దేవమానవాది రూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడే క్రమేణ కాలానుగుణంగా అనేకమైన అవతారాలెత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన, భక్తపాలన వంటి అనేక కార్యాలను నిర్వర్తించాడు. మంత్రదష్టలైన మునులు, వ్యాసవశిష్టాది మహర్షులు, దక్షాది ప్రజాధిపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు మొదలైన వారందరూ ఆ పరమాత్మ యొక్క అంశలచే పుట్టినవారే. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు పరిపూర్ణాలు. తక్కిన అవతారాలు ఒక ప్రత్యేక కార్యార్థమై సంభవించాయి. శ్రీకృష్ణావతారంలో జ్ఞానం, బలం, శక్తి, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ లక్షణాలన్నీ ప్రకటితమయ్యాయి. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అని అన్నారు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడుకున్న సూక్ష్మదేహాలు కూడా భగవంతుని మాయచే ఏర్పడ్డాయి. ఆయన అవతారలీలా రహస్యాలు పరిమితమైన మానవ మేధాశక్తికి తర్కహేతు చర్చలకు అంతుబట్టవు. ఆయన పాదపద్మాలను శరణు వేడిన వారికి మాయపరులు తొలగి మర్మం తెలుస్తుంది. సకల వేదసారాన్ని వ్యాసుడు తన కుమారుడు శ్రీ సుఖదేవునికి బోధించాడు. సుఖమహర్షి పరీక్షిత్తునకు, అక్కడ ఉన్న ఋషులకు వినిపించాడు. అక్కడ ఈ పరమ పవిత్రమైన భాగవత గాథను వినే అదృష్టం నాకు దక్కింది. నా శక్తి మేరకు నేను విన్నదానిని మీ అందరికీ వినిపిస్తాను అని సూతమహర్షి సౌనకాది మహామునులకు ఈ విధంగా వివరించాడు. పూర్వం ఉపరిచర వసువు వలన జన్మించిన సత్యవతికి పరాశర మహర్షి వల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. అతడు కలియుగంలోని ప్రజల దుస్థితిని ధ్యానావస్థలో గమనించి వారికి తేలికగా అర్థం కావడానికి వేదాలను నాలుగుగా విభజించి ఋగ్వేదాన్ని పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వవేదాన్ని సుమంతనకు అప్పగించి వాటిని తమ తమ శిష్యులకు బోధిస్తూ భద్రపరచాలని ఆదేశించాడు. పురాణేతిహాసాలను సూతుని తండ్రి అయిన రోమహర్షునికి అప్పగించాడు. వేదాలను గ్రహించలేని వారికి మహాభారతాన్ని పంచమ వేదంగా, చతుర్వేద సారంగా భగవద్గీతని మిర్చి సులభగ్రాహ్యంగా రచించాడు. బ్రహ్మసూత్రాలను రాశాడు. ఇన్ని అనన్య సాధ్యమైన గొప్ప గ్రంథాలు రాసినా వ్యాసుడు అశాంతితో వ్యాకుల చిత్తుడై ఉండగా ఒకనాడు దేవర్షి నారదుడు వచ్చి వ్యాసుణ్ణి ఊరడించి ఇలా అన్నాడు. ఓ మహానుభావా, వేదవ్యాస, నీవు అనేక వేద పురాణ శాస్త్ర ఇతిహాసాదులను అనన్య సాధ్యంగా లోకులకు అందించి ఎనలేని సేవ చేశావు. భారత మహాగ్రంథంలో ప్రసంగవశాన భగవానుని గుణగణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా దేవదేవుని గాథా గుణగణాలను కీర్తించలేదు. భగవత్స్వరూప లీలాగుణ వైభవాలను నుతించని గ్రంథం ఎంత గొప్పదైనా అది నిస్సారమైంది. అట్టి వాటిని పరమహంసలైన పరమ భాగవతోత్తములు ఎవరూ ఆదరించరు. ప్రజలకు భక్తిని కలిగించలేని కర్మ దుఃఖహేతువే కానీ ఫలప్రదం కాదు. భగవద్భక్తిని కలిగించని పురుషార్థ సాధనలు మోక్షప్రదాలు కావు. భగవంతునికి సమర్పితం కాని కర్మఫలాలు తాత్కాలికాలు, అనర్థాన్ని తెచ్చిపెట్టేవి, సుఖశాంతులను కలిగించవు. కాబట్టి ఓ వ్యాసమహర్షి, సకల వేదశాస్త్ర జ్ఞాననిధివైన నీవే భగవానుని దివ్యలీలాగాథలను వివరించడానికి సర్వసమర్థుడు. నీ రచనలను చదివిన వారికి, విన్నవారికి మోక్షం లభిస్తుంది. నీవు భగవంతుని నామ సంకీర్తన లీలాగుణ వైభవగాథలతో కూడి భక్తిని ప్రతిపాదించే కావ్యాన్ని రచిస్తే పరమశాంతిని, ఆనందాన్ని పొందగలవు అని ఉపదేశించి నారద మహర్షి అందుకు తార్కాణంగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి నిష్క్రమించాడు. ఆ తర్వాత వ్యాసుడు తన శామ్యాప్రాశ్రమము అనే ఆశ్రమంలో ధ్యానమగ్నుడై పరమదేవుని దర్శించి ఆయన ఆధీనంలో ఉన్న మహామాయను దాటుకొని భగవద్ అనుగ్రహం పొందడానికి భక్తియే సాధనమని గ్రహించి శ్రీ మహాభాగవత సంహితను రచించి తన పుత్రుడైన సుఖయోగికి వివరించాడు అని సూతుడు సౌనకాది మహామునులకు ఇట్లు చెప్పసాగాడు. పరీక్షిత్ యొక్క జన్మను గూర్చి, ముక్తిని గూర్చి, పాండవుల మహాప్రస్థానాన్ని, శ్రీకృష్ణ కథోదయాన్ని మీకు వివరిస్తాను. మహాభారత యుద్ధంలో చివరి రోజు భీముని గద దెబ్బతో తొడలు విరిగి చచ్చేందుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుని దురవస్థ చూచి అశ్వత్థామ విచారంతో అతనికి ప్రియం కలిగించడానికి రాత్రి పాండవ శిబిరంలో దూరి గాఢనిద్రలో ఉన్న ద్రౌపదీపుత్రులైన 5 ఉప పాండవుల తలలు నరికి దుర్యోధనునికి చూపి సంతృప్తిపరిచాడు. ఈ ఘోరవార్తను విన్న అర్జునుడు కలత చెంది శ్రీకృష్ణుని తోడ్కొని అశ్వత్థామను బంధించి తెచ్చి ద్రౌపది కోరికపై వానిని చంపకుండా అతని తలపైనున్న శిరోమణిని తీసివేసి తల గొరిగించి విడిచిపెట్టాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును పట్టాభిషిక్తుణ్ణి చేసి అతనిచే అశ్వమేధ యాగాలను చేయించి అపాండవం చేయాలనే సంకల్పంతో అశ్వత్థామ ప్రయోగించిన శిరోనామకాస్త్రం భారీ నుండి ఉత్తర గర్భంలోని శిశువును రక్షించాడు. ఆ బాలుడే పరీక్షిత్. భారత యుద్ధంలో జరిగిన అపార జన నష్టం గూర్చి దుఃఖిస్తూ శ్రీకృష్ణ వ్యాసనారదాదులు ఎంత సముదాయించినా ధర్మరాజు శోకబుద్ధితో తపించిపోతుంటే అంపశయ్యపై శయనించి దేహత్యాగానికి సిద్ధంగా ఉన్న భీష్ముని వద్ద శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో అపార లోకానుభవ విషయాలు, శాస్త్రజ్ఞాన సంగతులను తెలుసుకున్నాడు. పాండవుల వద్ద కొన్నాళ్ళు గడిపి వారిని అందరినీ ఒప్పించి శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి ద్వారకకు వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తం కావించాడని తెలుసుకున్న ధర్మరాజాదులు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి మహాప్రస్థానం చేశారు. తదనంతరం పరీక్షిత్తు ధర్మ మార్గం తప్పకుండా జనరంజకంగా ధర్మబద్ధుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు పరమ భాగవతోత్తముడై సద్గుణ సంపన్నుడై పరాక్రమశాలి అయి కృపాచార్యుల ఆధ్వర్యంలో 3 అశ్వమేధ యాగాలు నిరాటంకంగా జరిపించగా దేవతలు నిజరూపాల్లోనే వచ్చి హవిష్యులను అందుకున్నారట. అతడు తన మేనమామ అయిన ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడి జనమేజయుడు మొదలైన 4 కుమారులను పొందాడు. పరీక్షిత్తు దిగ్విజయయాత్ర చేసి భద్రాశ్వ, కేతుమాల, ఇలావృత, రమ్మెక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భారతాది వివిధ దేశాలను జయించాడు. ఆయా దేశాలలోని ప్రజలు, పండితులు పఠిస్తూ ఉండే పూర్వరాజుల చరిత్రలను వింటూ ఆ కథల ద్వారా పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన సహాయాలు, వాసుదేవుని పాదపద్మాల పట్ల పాండవులకు ఉండే భక్తి విశేషాలను తెలుసుకుంటూ పరమాత్మని పట్ల అంకితమైన పవిత్ర భక్తితో పరవశిస్తూ పుణ్యాత్ముడై జీవిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. ఒకసారి పరీక్షిత్తు దేశాటనం చేస్తుండగా రాజువేషాన్ని ధరించిన ఒక అనాగరికుడు ఒంటికాలితో ఉన్న ఒక ఎద్దును, కన్నీరు కారుస్తున్న ఒక గోమాతను కాలితో తన్నుతో అదిలించడం చూసి వాడే కలిపురుషుడని, వృషభాన్ని ధర్మమూర్తిగాను, ఆవును భూమాతగాను గ్రహించి మెరుపు వేగంతో కత్తిదూసి కలిపురుషుని పైకి లంఘించాడు. అప్పుడు భయవిహ్వలుడైన కలిపురుషుడు పరీక్షిత్తుని పాదాలపై పడి శరణు వేడుకోగా ఆయన కనికరించి, ఓయి నీవు నీచాత్ముడవు, రాజవేషం ధరించావు గాని నీలో అన్నీ పాప ప్రవృత్తులే గోచరిస్తున్నాయి. అసత్యలోభ దౌర్జన్య చౌర్య దురాచర కపట మాయా కాలుష్యాది అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. నీ వల్ల నా ప్రజలు అనేక బాధలకు గురి అవుతారు, కనుక నీవు నా రాజ్యంలో ఎక్కడా కనిపించరాదని శాసిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు పరీక్షిత్. ఆ తరువాత ఋషభమూర్తికి లోపించిన తపం, శౌచం, దయా అనే 3 పాదాలను పునరుద్ధరించి భూమాతకు ఆనందం కలిగించి కలిపీడ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అలాంటి పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు 1000 పాటు చేయ సంకల్పించిన ఈ సత్రయాగాన్ని ప్రారంభించారు అని సూతుడు సౌనకాది మహాములకు వివరిస్తూ ఇంకా ఇలా చెప్పాడు. ఈ విధంగా కలిని నిగ్రహించి జనహితంగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిణ్ మహారాజు అరణ్యానికి వేటకై వెళ్ళి అనేక జంతువులను వేటాడి ఆకలి దప్పికలతో అలసి సొలసి ఎంత వెతికినా నీటి చుక్కైనా దొరకని స్థితిలో శమీక మహాముని యొక్క ఆశ్రమంలో ప్రవేశించి దాహం దాహం కొంచెం నీరివ్వండి అని బిగ్గరగా ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. ధ్యానమగ్నుడై ఉండడం వల్ల శమీక మహర్షికి ఏమీ వినిపించలేదు. దాహంతో గొంతెండి నాలుక పిడిచకట్టుకుపోతుండగా దాహబాధను తట్టుకోలేక కదలక మెదలక ఉన్న మునిని చూచి రోషావేశంతో విధివశుడై బయట చచ్చిపడి ఉన్న పామును తెచ్చి శమీకుని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఇది చూచిన ఇతర బాలురు శమీక మహాముని పుత్రుడైన శృంగితో చెప్పగా అతడు సర్వం తెలుసుకొని క్రోధావేశాపరుడై, నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసి అవమానించిన వాడు నేటికి వారం రోజులలో తక్షక సర్పదష్టుడై మరణిస్తాడుగాక అని శపించాడు. సమాధి నుండి లేచిన సమీకమని జరిగినదంతా తెలుసుకొని మిక్కిలి విచారిస్తూ శృంగితో ఇలా అన్నాడు, నాయనా ఎంత పని చేశావురా, ఇంత చిన్న తప్పుకే అంత కఠోరమైన శాపాన్ని ఇస్తావా, తల్లి కడుపులోనే దగ్ధం కావలసిన రాజును శ్రీహరియే రక్షించాడు కదా, వాసుదేవుడు నిష్క్రమించిన తరువాత అరాచకం ప్రబలిపోకుండా ఈ రాజే దేశాన్ని కాపాడి సమర్థవంతంగా రక్షిస్తున్నాడు. అలాంటి ధర్మాత్ముడైన రాజు లేకపోతే జరిగే అనర్థాల పాపం మనకు చుట్టుకోదా, తొందరపాటుతో ఎంత చెడ్డ పని చేశావురా తండ్రి అని మందలించి విచారించి ఒక మునిబాలుని పిలిచి ఈ శాపవార్తను మహారాజుకు తెలిపిరమ్మని పంపించాడు. శాపవార్తను తెలుసుకున్న పరీక్షితుడు జరిగిన దానికి విచారించి దైవ సంకల్పాన్ని ఎవరూ తప్పించుకోలేరని భావించి తనకు మరణకాలం సమీపించిందని గ్రహించి తన హృదయాన్ని గోవిందునిపై లగ్నం చేసి సకల రాజ్య భోగాలను విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి విష్ణుపది అయిన గంగానది ఒడ్డున దర్భాసనం మీద కూర్చొని నిశ్చల భక్తితో ధ్యానిస్తున్నాడు. ఈ విధంగా పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చరణారవింద సంస్మరణ కందలిత హృదయారవిందుడై గంగానదీ తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్న విషయం తెలుసుకున్న ఆత్రి, విశ్వామిత్ర, వశిష్ఠ, భృగు, వ్యాస, భరద్వాజ, పరశురామ, దేవల, మైత్రేయ, కన్వ, అగస్త్య, నారదాది పరమపావనులైన బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షి, పుంగవులు అనేకులైన ఋషి సప్తములు శిష్య ప్రశిష్యులతో వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ దండ ప్రణామాదులు ఆచరించి ఆనంద భాష్పాలతో చేతులు జోడించి, ఓ దయామూర్తులైన తపోధనులారా, మీరు సమస్త పాపరాశిని భస్మం చేయగల పుణ్యాత్ములు, మీ పాదరజం సోకగానే నేను ధన్యుడనయ్యాను, నా పాపం పరిహారమయ్యే మార్గం సెలవియ్యండి, ఈ సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు ఈ విప్రశాపమే ఒక వరమయ్యేటట్లు భావిస్తున్నాను, ఈశ్వర సంకల్పం అనివార్యం, రాబోయే ప్రతి జన్మలోనూ శ్రీకృష్ణ చింతన పట్ల ఆసక్తి, శ్రీకృష్ణ గాథా శ్రవణానురక్తి, శ్రీకృష్ణ చరణ సరోజాల పట్ల భక్తి కలిగేటట్లు అనుగ్రహించండి, నా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గోవిందుని లీలలు గానం చేయండి, భాగవతోత్తముల చరిత్రలను వినిపించండి, 7 రోజులలో నాకు ముక్తి కలిగే మార్గమేదో చూపించండి అని వేడుకొని తన కుమారుడైన జనమేజయునికి రాజ్యభారం అప్పగించాడు. పరీక్షిత్తుని హరిభక్తికి సంతోషించిన ఆ మహామునులందరూ వారం రోజుల గడువు దాకా తాము అక్కడే ఉంటామన్నారు. 7 దినాలలో ముక్తిని పొందే మార్గం ఏదైనా ఉందా అని అన్వేషించసాగారు. అంతలో దైవయోగం చేత 16 ఏళ్ల బాలుని వలె కనిపిస్తూ దిగంబరుడైన ఒక అవధూత అక్కడికి వచ్చాడు. అతనిని మహాయోగి వరేణ్యుడు, వేదవ్యాస కుమారుడైన శ్రీ సుఖదేవునిగా గుర్తించి అక్కడ ఉన్న మహర్షులందరూ గౌరవ సూచకంగా లేచి ఆయనను ఆహ్వానించారు. పరీక్షిత్తు ఎదురేగి ప్రణమిల్లి సత్కరించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆయన పాదాలపై వాలి ఇలా అన్నాడు, ఓ యోగీంద్ర, నేడెంత సుదినం, నా అదృష్టవశం చేత మీరు వచ్చారు, ఎక్కడా ఆవు పాలు పితికే సమయం కంటే ఒక చోట ఆగని మీ దర్శనం కంటే మా బోటి వారికి ఏమి కావాలి, శ్రీకృష్ణ పరమాత్మయే మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఉంటాడని నా నమ్మకం, నా సమస్యకు పరిష్కార మార్గం చూపగలవారు మీరే, తాము నా పట్ల అనుగ్రహం ఉంచి వారం రోజుల వ్యవధిలో వైకుంఠధామును చేరే దారి చూపించండి, ఎల్లప్పుడూ మానవుడేమి చేస్తుండాలి, ఏమి వింటూ ఉండాలి, దేనిని గూర్చి ఆలోచిస్తూ ఉండాలి, మరణానికి చేరువలో ఉన్న నేను ఇప్పుడేమి చెయ్యాలి, దేనిని పరిత్యజించాలి, సరి అయిన మార్గాన్ని ఉపదేశించి నన్ను తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పరీక్షిత్తు శ్రీ సుఖదేవుల వారిని వేడుకున్నాడు అని సూతుడు సౌనకాది ఋషులకు చెప్పాడు. ఇంతటితో ప్రథమ స్కందం కథాసారం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.